मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरावीर्मयेधि वेदस्य मानिस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः.
మొదటి మంత్రం 15వ పేజీ. ఓం ఆత్మా వా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ నాన్యత్ కించన మిషత్ सैक्षतम् लोकान्नुसृजा इति स इमां लोकानसृजत अम्भो मरीचिः मरमापः अदुम्भः परिणदिवम् दौः प्रतिष्ठा अन्तरिक्षं मरीचयः पृथिवीमरः या अधस्ता ताः आपः. ఉపనిషత్తు పరమాత్మ జగత్ కారణం అని ప్రారంభిస్తున్నది. ఈ ఐతరేయ ఉపనిషత్తు సృష్టిని గురించి అనుప్రవేశ శృతి అనే విధాన్ని మనకు బోధిస్తున్నది. అసలు ఈ సృష్టి ఎలా జరిగింది, భగవంతుడు ఎలా సృష్టి చేశాడు అని మనకు తెలియాలంటే పురాణాల్లో మనం చదువుతాం ఎలా జరిగింది అని. ఆ పురాణాల్లో వ్రాయడానికి ఆధారం ఈ ఐతరేయోపనిషత్తే. సృష్టి గురించి పురాణాల్లో చెప్పబడింది, వాటికి ఆధారం ఏమిటంటే ఈ ఐతరేయోపనిషత్తు. ఇంత విపులంగా మరే ఉపనిషత్తులోనూ చెప్పబడలేదు. కనుక దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ సృష్టి విధానానికి. ఏం చెప్తున్నది ఉపనిషత్తు అంటే, ఆత్మ మాత్రమే ఉన్నది ఈ సృష్టికి పూర్వం. ఆత్మావా ఇదం ఏవ అగ్రే అంటే సృష్టికి పూర్వం ఆత్మ మాత్రమే ఉన్నదట. ఏవ అంటే ఏమిటి, మరొకటి లేదు, మొగరొకటి లేకుండా ఆత్మ మాత్రమే ఉన్నది అనే విషయం. ఆ ఏవ అనేది చాలా ముఖ్యం. అంటే రెండవది లేదు, ఆత్మ ఏవ ఇదం అంటే ఈ ప్రపంచంలో, ప్రపంచం రాకముందు ఇక్కడ ఆత్మ మాత్రమే ఉన్నది. మనం కంటితో చూడలేం. అపౌరుషేయమైనటువంటి ఉపనిషత్తు ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం. కనుక శాస్త్రం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళకే దీంట్లో నమ్మకం ఏర్పడుతుంది. ఇదం అంటే ఈ మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచం అంతా మొదట లేదు, అగ్రే అంటే దీనికి ముందు ఆత్మ మాత్రమే ఉన్నది. ఆత్మా ఏవ ఇదం అగ్రే ఆసీత్. నాణ్యత్ కించన మిషత్, కన్ను మూసి కన్ను తెరిచేవి ఏవీ లేవు. ఏమీ లేవు. కన్ను మూసి కన్ను తెరిచే జీవరాశులు కూడా లేవు. మొదట ఆత్మ మాత్రమే ఉన్నది. అలా ఉన్నటువంటి ఆత్మ ఏమనుకున్నదట ఒకరోజు, సహా ఈక్షత, మనసులో సంకల్పం చేసుకుంది. ఈక్షత అంటే చూడటం. చూడటం అంటే కళ్ళతో చూడటం కాదు, మనస్సులోనే. మనం కూడా అనుకుంటుంటాం చూస్తారా, మనసులో ఆలోచిస్తూ ఉంటాం, మనసులో ఎన్నో చూస్తాం మనం. నిజంగా కళ్ళతో చూస్తున్నామా? మనస్సులో సంకల్పించుకుంటున్నాం. కనుక ఈక్షత అంటే ఆత్మ అలా అనుకున్నదట. ఏమని అనుకున్నదట? ఈక్షత అంటే అనుకోవడం, భావించడం. మనం కూడా అనుకుంటుంటాం కదా, సాధనా క్యాంపుకు పోవాలి అని అనుకున్నట్లే అదేవిధంగా ఇక్కడ ఆత్మ అనుకున్నదట. సాధనా క్యాంపుకు పోవాలని కాదు, ఆత్మ ఏమనుకున్నది? సృజా ఇతి లోకాన్ను సృజ, లోకాన్ను సృజై. సృజ అనేది సృజై, నేను ఈ లోకాలను సృష్టించదనుగాక అని అనుకున్నదట. అనుకోని ఏం చేసింది ఆత్మ? ఇమాన్ లోకాన్ అసృజత, ఈ లోకాలన్నిటినీ సృష్టించింది అన్నారు. ఈ లోకాలన్నీ సృష్టించడానికి ముందు మనం ఏం తెలుసుకోవాలంటే, పంచ సూక్ష్మభూతాలను సృష్టించింది, తర్వాత స్థూలభూతాలుగా చేసింది వాటిని. ఆ స్థూలభూతాలే లోకాలుగా మారినాయి. అది మనం అక్కడ సప్లై చేసుకోవాలి. మనం అన్ని ఉపనిషత్తులు చదువుతామని ఉపనిషత్తుకు తెలుసు. అందులో నుంచి ఇందులోకి తెచ్చుకోని, ఇందులో నుంచి అందులోకి తెచ్చుకో. దీన్నే గుణోపసంహారం అంటారు. ఇక్కడ ఏదైనా విషయాలు చెప్పకపోతే దీన్ని పూర్ణం చేయడం కోసం మరొక ఉపనిషత్తు నుంచి తెచ్చి ఇక్కడ చేర్చుకో అంటుంది ఉపనిషత్తు. అది గుణోపసంహారం అంటారు దాన్ని. బ్రహ్మసూత్రంలో వ్యాసాచార్యుల వారు చెప్తారు గుణోపసంహారం. ఇప్పుడు మనం ఏం చేర్చుకోవాలి? లోకాలను సృష్టించాడు అంటే దానికి ముందు తత్వబోధలో నుంచి తెచ్చుకోవాలి మనం. ముందు సూక్ష్మభూతాలు సృష్టింపబడినాయి, ఆ సూక్ష్మభూతాలే పంచీకరణం అయిన తర్వాత స్థూలభూతాలైనయి, ఆ స్థూలభూతాల వలన ఈ లోకాలన్నీ సృష్టింపబడినాయి అని చెప్పి మనం చేర్చుకోవాలి. ఇప్పుడు ఈ సృష్టికి ముందు కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ జగత్తు అనేటువంటిది అంటే ఈ లోకం రావడానికి ఇది కార్యం అన్నాం. ఈ కార్యమైన జగత్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మ కారణం అన్నాం. అంటే కార్యం కారణం కంటే వేరుగా ఉండదు అని తెలుసుకున్నాం. గొలుసు బంగారం కంటే వేరుగా ఉండదు అని తెలుసుకున్నాం. గొలుసు కారణమా కార్యమా? కార్యం. బంగారం కారణం. అంటే కారణం కంటే కార్యము వేరుగా ఉండదు. గొలుసు కంటే బంగారం వేరుగా ఉండదు అంటే ఏంటి? కారణం కంటే కార్యం వేరుగా ఉండదు అని అర్థం. సత్తా లేదు దానికి స్వతహాగా. అంటే ఏదైతే ఏది లేకుండా ఉండలేదో, ఏదైతే ఏది లేకుండా ఉండలేదో అది మిథ్యా. ఏది ఏది లేకుండా ఉండలేదు? గొలుసు బంగారం లేకుండా ఉండలేదు కనుక అది సత్యం కాదు. బంగారం గొలుసు లేకపోయినా ఉంటుంది, ఉంటుందా లేదా? బంగారం గొలుసు ఆకారం లేకపోయినా బంగారం ఉంటుంది కనుక అది సత్యం, స్వతంత్రంగా ఉన్నది. ఇప్పుడు ఈ గొలుసు అనేది స్వతంత్రంగా ఉన్నదా? లేదు. అది దేని మీద ఆధారపడింది? బంగారం మీద ఆధారపడింది. కనుక ఈ గొలుసు అనేది బంగారం మీద ఆధారపడి ఉండడం వల్ల దానికంటూ ఒక ఉనికి లేదు కనుక అది నిజం కాదు. కరెక్టే కదా, అది నిజం కాదు. గొలుసు అనేటువంటిది నిజం కాదు, ఎందుకంటే గొలుసు అనేది లేదు. అస్సలు బంగారమే గొలుసు రూపంలో కనపడుతున్నది కనుక గొలుసు అనేది లేదు. అది అందుకని కంటికి కనపడుతుందే కానీ నిజంగా లేదు కనుక అది మిథ్యా అన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ యొక్క ఆత్మ నుంచి అన్నీ కనపడుతున్నాయి మనకు, ప్రపంచము లోకాలన్నీ కూడా చూస్తున్నాం మనం. ఇది కారణం అన్నాం ఆత్మని, ఈ లోకాన్ని సృజ అని చెప్పి లోకాలన్నీ సృష్టింపబడినాయి, జీవరాశులన్నీ సృష్టింపబడుతున్నాయి తర్వాత ఇవన్నీ మరి ఏమవుతాయి? కారణమా కార్యాలా? కార్యాలు. ఇందాక చెప్పినప్పుడు పాయింట్ అన్నీ సప్లై చేయాలి ఇక్కడ. కార్యం అనేది, ఈ ప్రపంచం అనేది కారణం ఆత్మ కంటే వేరుగా లేదు, దీనికి స్వతంత్రంగా ఉనికి లేదు. ప్రపంచం అనే కార్యం కారణం ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. ఆత్మ కార్యప్రపంచం లేకపోయినా ఉంటుంది, కానీ ఈ కార్యప్రపంచం ఆత్మ లేకుండా ఉండలేదు. ఉదాహరణలు ఏం చెప్పామో ఆ పాయింట్లన్నీ ఇక్కడ రావాలి. ఇది వేదాంతానికి మూలం. ఇది అర్థమైతేనే వేదాంతం బాగా అర్థమవుతుంది. ఈ కార్యం అనే ప్రపంచం పేరు, నామరూపాలు ఇవన్నీ కూడా మిథ్యా. అవి నిజంగా లేవు, ఉన్నట్లుగా కనపడుతున్నాయి. గొలుసు నిజంగా లేదు. గొలుసు కంటే ఏమున్నది అక్కడ? బంగారం. అక్కడ టక్కున చెప్తారు బంగారం అని. ప్రపంచం నిజంగా లేదు, ఏమున్నది అక్కడ? ఆత్మ అని చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ ఆత్మే కారణమైతే రెండవ ప్రశ్న వస్తుంది కదా, ఏమండి గొలుసు చేయాలంటే బంగారం తెచ్చుకున్నాడు కంసాలివాడు, కంసాలివాడు నిమిత్త కారణం తెలివిగలవాడు, ఇంటెలిజెంట్ కాజ్, ఆయనకి ఎలా చేయాలో తెలుసు బాగా. మీరు నేను చేయలేం, కంసాలివాడే చేయగలడు. రకరకాల డిజైన్లు, ఖజానా జ్యువెలర్స్, జాయ్లుకాస్ జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, అందులో కంసాలీలు ఉంటారు పాపం, వాడిని ఎవరు తలుచుకోరు. వాడు ఇంటెలిజెంట్ కాజు, బంగారమేమో ఉపాదాన కారణం, మెటీరియల్ కాజ్. కనుక గొలుసు విషయంలో, కార్య విషయంలో రెండు కారణాలు ఉన్నాయి. బంగారం కంసాలివాడు, చేసేటటువంటి కంసాలివాడు బంగారం. ఉట్టి బంగారం గొలుసుగా మారగలదా? కంసాలివాడు బంగారం లేకుండా గొలుసు చేయగలడా? చేయలేడు. కనుక వీళ్ళిద్దరూ ఉంటేనే కదా. అంటే ఉపాదాన కారణం బంగారం, బంగారాన్ని ఉపాదాన కారణం అంటారు. ఇంగ్లీష్లో అయితే మెటీరియల్ కాజ్ అంటారు. ఈ ఉపాదాన కారణం తీసుకొని రావాలి ఆయన కంసాలి. ఆ కంసాలి వాడు నిమిత్త కారణం, బుద్ధిని ఉపయోగించి దాన్ని చేస్తాడు. కనుక ఇద్దరు ఉంటేనే కదండి గొలుసు వచ్చింది. అదేవిధంగా కుమ్మరివాడు మట్టిని తీసుకొచ్చుతాడు. ఆ కుమ్మరివాడికి తెలివితేటలుంటే చక్కగా నాకుగా కుండం చేసేస్తాడు. మీరు నేను చేయలేం. ఆ కుమ్మరివాడు నిమిత్త కారణం. నిమిత్త కారణం అంటే ఏమిటి? కుండని చెయ్యే తెలివి, జ్ఞానం ఉన్నది. ఘటజ్ఞ, ఆయన పేరు ఘటజ్ఞ. అంటే ఘటం చేయడం తెలిసినవాడు కనుక ఘటజ్ఞ. ఘటం అంటే కుండ. కుండ చేయడం తెలిసినవాడు కనుక ఘటజ్ఞ అన్నాం. ఆయన నా అంతట నేను ఘటం చేస్తాను అనగలడా? మట్టి తెచ్చుకోవాలి. మట్టి తెచ్చిన తర్వాత మట్టి కుండగా మారలేదు తానుగా. ఈ కుమ్మరివాడు మట్టి లేకుండా కుండ చేయలేడు. కనుక కుమ్మరివాడు ఉండాలి, మట్టి ఉండాలి, కుండ కావాలంటే. ఇప్పుడు గొలుసు కావాలంటే కంసాలివాడు ఉండాలి, బంగారము ఉండాలి. మరి అలాగే ఈ విధంగా ఆలోచిస్తే ఇక్కడ కూడా ఇద్దరు ఉండాలి కదండి. ఆత్మ ఆలోచించింది చెయ్యాలని నిమిత్త కారణం అనుకుందాం. మెటీరియల్ కాజ్ ఏమిటి, ఎక్కడికి వెళ్ళింది అంటే, ఇదే గుణోపసంహారం అంటే, ముండకోపనిషత్తు నుంచి అప్పు తెచ్చుకో, నేను అక్కడ చెప్పాను కదా అంటుంది వేదం. ఏం చెప్పాను అక్కడ? యథోర్ణనాభిసృజతే గృహతే చ. ఎలాగైతే సాలెపురుగు తన నుంచే లాలాజలం తెచ్చుకొని గూడు తయారు చేసుకుంటుందో, ఆ లాలాజలం కోసం బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కదా. అదేవిధంగా ఆ యొక్క మంత్రాన్ని ఇక్కడ తెచ్చుకోవాలి మనం. తెచ్చుకుని ఆ ఉపాదాన కారణం కూడా ఆ ఆత్మే. ఆత్మ యొక్క ఉపాదాన కారణం ఏమిటంటే మాయా అని. ఆత్మలోనే ఎప్పుడు మాయ ఉంటుంది. ఆ మాయ వ్యక్తమైనప్పుడు అది ఉపాదాన కారణంగా పరిణామి కారణం అంటారు. పరిణామి కారణం మాయా శక్తి ద్వారా ఆత్మ పరమాత్మ అయిపోయింది, ఈశ్వరుడైపోయినాడు. ఈ జగత్తు సృష్టి చేయడం కోసం తనలో ఉన్న శక్తిని, మాయాశక్తిని ఉపయోగించుకున్నాడు ఆత్మ. ఉపయోగించి ఏం చేస్తాడు, ఈ మాయని ఉపాదాన కారణంగా ఉపయోగించుకొని, అంటే తనలో ఉన్న మాయని, తన మాయాశక్తిని ఉపాదాన కారణంగా చేసి తాను నిమిత్త కారణంగా ఉంటాడు. మాయ ఎక్కడో విడిగా ఉండదు, ఆయనలోనే ఉన్నది, ఆత్మలోనే ఉన్నది. ఆ మాయ మారుతుంది, ఆత్మ మారకుండా ఈ జగత్తుని సృష్టి చేస్తుంది. అందుకని ఉపాదాన కారణం, నిమిత్త కారణం ఈ రెండు కూడా ఆత్మే. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అభిన్నమంటే భిన్నం కాదు, వేరు కాదు. పరమాత్మ విషయంలో ఆయనే నిమిత్త కారణుడు, ఆయన యొక్క మాయాశక్తే ఉపాదాన కారణం. కనుక ఆయన ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఉపాదానం కోసం. కుమ్మరివాడు వెళ్ళినట్లు, కంసాలివాడు వెళ్ళినట్లు ఆ పరమాత్ముడు భగవంతుడు బయటకు ఎక్కడికి వెళ్లకుండా తనలో ఉన్న మాయాశక్తినే పరిణామంగా మార్చి ఆయన నిమిత్తంగా కూర్చొని ఆయనలోనే ఈ రెండూ ఉన్నాయి. దాన్ని వివర్త కారణం అంటాం. వివర్త కారణం అంటే ఏమిటి, పరమాత్మ మారకుండా ఆ మాయను మాత్రం పరిణామంగా మారేటట్లుగా కనపడేటట్లు చేస్తాడు. అది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. కనుక పంచ సూక్ష్మభూతాలు మొదట వచ్చినాయి, తర్వాత పంచ స్థూలభూతాలు, 14 లోకాలు. ఈ 14 లోకాలు ఏంటనేది క్రిందటి వారం చెప్పాను. ఇక్కడ చక్కగా వ్యాఖ్యానం చేశారు ఈ 14 లోకాల గురించి. ఏమని, అంబలోకం అన్నాం. అంబలోకంలో 5 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలు అక్కడ బోర్డు మీద రాసి పెట్టాను, కావాలనుకున్న వాళ్ళు క్లాస్ అయిన తర్వాత రాసుకోండి. 5 లోకాలు ఏమిటంటే, అందులో సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక అని చెప్పాం. ఈ అంబలోకం అంటే ఏమిటండి అంటే, ఇక్కడ వ్యాఖ్యానం చక్కగా రాశారు తెలుగులో, అంబస్ అంటే నీరు, అంబలోకం అంటే జలమయ లోకం. ఇది స్వర్గానికి పైన ఉన్న లోకం. భువర్లోకం స్వర్గలోకం, దానికి పైన ఉన్నటువంటిది ఈ అంబలోకం. అంటే జలం ఉంటుంది పైన. సుదూరం నుంచి ఆకాశం నీలి సముద్రంలాగా కనపడడం వల్లనో, లేక వాన ఆకాశం నుంచి వస్తోంది అన్న వ్యాప్తిలో ఉన్న నమ్మకం కారణంగానో అత్యున్నతమైన అంబలోకం జలమయమైనదిగా చెప్పబడుతున్నది. చూసారా వ్యాఖ్యానం, అంబలోకం ఎందుకు అది అట్లన్నారు, జలమయం ఉన్నట్లుగా కనపడుతుంది, అంతా జలంగానే కనపడుతుందట, అందుకని చెప్పారో ఏమో, వర్షం అక్కడి నుంచే వస్తుంది కదా అందుకని చెప్పుంటారేమో అని ఆయన వ్రాస్తున్నారు అంబలోకం. తర్వాత లోకం ఏమిటి, సువర్లోకం. అంబలోకం తర్వాత సువర్లోకం అని చెప్పాం. భువర్లోకం సువర్లోకం ఒకటే, భువర్లోకం అన్నా సువర్లోకం అన్నా ఒకటే, దాన్నే స్వర్గలోకం అంటారు. ఈ పురాణాల్లో సువర్లోకం అని చెప్పి చెప్తారు దాన్ని, దేవతలు నివసించే లోకం సువర్లోకం. 3వ లోకం మరీచిలోకం, అంటే కాంతి మయమైనటువంటి లోకం. అంతరిక్షం సూర్యకిరణాలతో ప్రకాశంగా ఉండడం వలన ఈ పేరుతో పిలువబడుతున్నది. అది సూర్యుడు ప్రకాశం, అంతరిక్షంలోనే కదా సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యప్రకాశాలు ఉండడం వల్ల, మరీచి అంటే కిరణాలు, ఆ సూర్యుడు ఉండడం వల్ల అంతరిక్షంలో ఆయన కిరణాలు ప్రకాశంగా ఉండడం వలన ఆ లోకాన్ని మరీచి లోకం అన్నారు. మరీచయ, దాన్ని భువర్లోకము అంటారు. సువర్లోకము అనొచ్చు, స్వర్గలోకం అని అనొచ్చు, అంతరిక్ష లోకం అని అర్థం. ఇది ఒక లోకం. పైన చెప్పినవేమో 5 లోకాలు, ఇది ఒక లోకం, మొత్తం 6. తర్వాత భూలోకం మరలోకం అని పేరు పెట్టాం. మరలోకం అంటే, మర అంటే మరణించే వాళ్ళు ఉండే లోకం, మరలోకం. మర అంటే పిండి మర కాదు, మరణించే వాళ్ళు ఉంటారు కనుక ఇక్కడ దీనికి మరలోకం అని పేరు, భూలోకానికి మరలోకం అని పేరు అన్నారు. తర్వాత ఆపలోకం ఆపహ అన్నారు. ఆపహ అంటే 4వ గ్రూప్ అని చెప్పాను కదా. ఆపహ క్రింది లోకాలన్నీ, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ, ఇవన్నీ కింద లోకాలు అధోలోకాలన్నీ కూడా ఆపహ లోకం జలం, భూమికి క్రింద ఉన్నట్లుగా భావించబడే పాతాళలోకం. ఏడు అధోలోకాలు సముద్ర జల కింది లోకాలు దాకా వ్యాపించి ఉందన్న భావంతో జలలోకం అని పేర్కొన్నారు. ఇన్ని లోకాలు ఉన్నాయండి. సరే, లోకాలను సృష్టించాను కదా, ఈ లోకాలు రక్షించేవాడిని సృష్టించాలి కదా. రాజ్యాలు ఉన్నంత మాత్రాన రాజ్యం రక్షింపబడాలి కదండి సృష్టి చేసిన తర్వాత. అందుకని లోక పాలకులని సృష్టించాలి ఇప్పుడు అన్నాడు. పాలకులు అంటే పాలించేవారు అంటే దాన్ని పరిపాలించేవాడు ఒకడు ఉండాలి. ఒక్కొక్క లోకాన్ని పరిపాలించేవాడు లేకపోతే ఏమవుతుంది, సృష్టి వృధా అయిపోతుంది. అందుకని ఇప్పుడు లోక పాలకులను సృష్టించాలి నేను అనుకున్నాడు ఆయన. సృష్టి ఆగదు కదా, మనకు కూడా అంతే కదా, అక్కడి నుంచే వచ్చింది కోరిక. అందుకే పరమాత్మకు కూడా కోరిక ఉన్న చూసారా, సృష్టి చెయ్యాలనే కోరిక. కోరిక తప్పు కాదు, మంచి కోరికలు ఉంటే అది మంచిదే. మనం కర్మయోగం క్లాసులో విన్నాం, ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అందుకని మంచి కోరికలు నష్టం లేదు. భగవంతుడు నేను ఒక్కడనే ఎట్లా ఉంటాను, అనేకంగా మారతాను అని చెప్పి అనుకున్నాడట. మనం కూడా అద్దంలో ముఖం చూసుకుంటే ఆనందం పడతామా లేదా? మన ముఖం ఎట్లా ఉందో మనకు ఎట్లా తెలుస్తుందండి? ఎంత అందమైన ముఖమైనా కూడా ఇంతకంటే ట్రాజెడీ ఏమన్నా ఉందా ప్రపంచంలో? ఇంతకంటే ట్రాజెడీ మరొకటి లేదు. మన ముఖం మనం చూసుకోలేం కదా. ఏం పెద్ద గొప్పవాడు, ఎంత మిస్ యూనివర్స్ అయినా, ఎంత మిస్టర్ యూనివర్స్ అయినా, ఎంత బ్యూటీ ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకోలేరు. అందుకని ఎంత గొప్ప ఆత్మ అయినా కూడా తనను తాను ఆనందించలేదు కదా ఒక్కతే కూర్చొని. మరొకటి ఉండాలి కదా ఆనందించాలంటే. అందుకని మనం కూడా అద్దంలో చూసుకుని ఆహా ఎంత బాగున్నాను అని అనుకున్నట్లుగానే ఈ పరమాత్మ తన రూపాలని చూసుకోవాలనుకున్నాడు అనుకొని అనేకంగా కనపడడం మొదలుపెట్టాడు. ఒకటే ఆనందం ఆయనకి, అక్కడికి రాగానే మర్చిపోయినాడు. ప్రపంచంలోకి వచ్చి అనుప్రవేశం చేసి మర్చిపోయినాడు. మర్చిపోకుండా ఉంటే కామెడీ, మర్చిపోతే ట్రాజెడీ. మర్చిపోకుండా ఉంటే ఆనందం బ్రహ్మ, మర్చిపోతే క్లాసుకు వచ్చి కూర్చోవాలి, చదువుకోవాలి, మళ్ళీ గుర్తు చేసుకోవాలి. అది కనుక ఇప్పుడు సృష్టి అనుప్రవేశం మొదలు జరుగుతున్నది. ఇప్పుడు లోకాలైన లోక పాలకుల్ని సృష్టించాలి. ఇప్పుడు చదువుతాం 17వ పేజీలో 3వ మంత్రం. సహీక్షత ఇమేను లోకాః లోకపాలాన్ను సృజాయితి సోద్భ్యః ఏవ పురుషం సముద్ధృత్య అమూర్ఛయత్. అక్కడ ఒక కరెక్షన్ ఉంది, సముద్ధృత్వ అని ఉన్నది, సముద్ధృత్య అని వ్రాసుకోండి. సముద్ధృత్య, ఈ లోకాలు, లోకం అంటే ఏమిటి? ఇప్పుడు సృష్టి అంతా చేయడానికి కారణం ఏమిటంటే, దేని మీద ఆధారపడి చేస్తుంది ఈ సృష్టి ఆత్మ అంటే, కర్మల మీద ఆధారపడి చేస్తుంది. కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది ఈ సృష్టి. కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నది సృష్టి. ఏమండి కర్మ మీద ఆధారపడి ఉంది అంటే, లోకాలకు ఏం కర్మ ఉన్నదండి, అవెందుకు సృష్టి చేయాలి అనే ప్రశ్న వస్తుంది కదా. సృష్టి చెయ్యాలి అంటే, సృష్టి ఎవరి కోసం చేస్తున్నాము అంటే, ప్రాణుల కోసం చేస్తున్నాం, వాటి కర్మల మీద ఆధారపడి చేస్తున్నాం అనొచ్చు. కానీ లోకాలకి ఏం కర్మ ఉంది చేయడానికి? పాపం కర్మే లేదు కదా లోకాలకి. వాటికి కర్మే లేనప్పుడు వాటిని ఎందుకండి సృష్టించడం అన్నాడు. లోకాలు లోకాల కోసం సృష్టింపబడలేదు, లోకాలు తర్వాత చేయబడే జీవరాశుల కోసం ఉండడానికి చోటు. కర్మ అనుసారంగా వాళ్ళు సుఖ దుఃఖాలు అనుభవించాలంటే ఒక చోట ఉండాలి కదా. ఉండడానికి లోకం కావాలి కదా, చోటు కావాలి, స్థలం కావాలి. అందుకని లోకాలను సృష్టించి ముందు ఏమంటే ఇల్లు లేకుండా మనిషి ఎక్కడ ఎంట్రీ అవుతాడు లోపలికి? ఇల్లు ఉంటేనే కదా లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఊరు ఒకటి ఉండాలి కదా, ఊరు లేని పేరు, ఊరు పేరు లేని వాడు అంటుంటారు చూసారా. ఊరు పేరు లేకపోతే ఏముంది, ఒక ఊరు ఉండాలి, ఆ ఊళ్ళో ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంటికి ఒక అడ్రస్ ఉండాలి. అడ్రస్ లేకుండా పోతావురా అంటారు చూసారా మన వాళ్ళు. అడ్రస్ లేకుండా పోతావురా అంటే ఏమిటి అర్థం, నీకు ఇల్లు ఉండదు, ఇల్లు వాకిలి ఊరు పేరు లేకుండా పోతావు అని అంటారు. అందుకని ఊరు వాకిలి, ఊరు వాకిలి ఇల్లు ఇవన్నీ మనకు ఎట్లా అవసరమో అదేవిధంగా ఈ లోకాలన్నీ కూడా దేనికంటే, లోక అనే దాని పేరేమిటో తెలుసా, లోక్యతే అనుభూయతే ఇది లోక. అనుభవించడానికి ఏదైతే ఉంటుందో అదే లోకము అన్నారు. లోక్యతే అనుభూయతే, అనుభవానికి మనకు ఉపయోగపడేది ఏదో అదే లోకము అనే పేరు. కనుక ఇప్పుడు ఈ లోకాలన్నీ నేను సృష్టించాను అనుభవించడానికి. ఎవరు అనుభవించడానికి అంటే తర్వాత రాబోతున్నారు జనాలు. మా అబ్బాయి పుట్టబోతున్నాడు, పుట్టబోయే అబ్బాయికి ఇప్పుడు ఇల్లు కట్టి కూర్చుంటున్నాడా లేదా, ఇంకా పుట్టలేదు కదా. పుట్టని వాడికి ఇప్పటి నుంచి ఇల్లు ఎందుకురా అంటే, ఆ పెద్ద అయిన తర్వాత వాడికి ఒక ఇల్లు ఇవ్వాలండి, అమ్మాయికి ఒక ఇల్లు, అబ్బాయికి ఒక ఇల్లు. అట్లాగే మనం పుట్టబోతున్నామని ముందే లోకాన్ని సృష్టి చేశాడు దేవుడు. ఉండాలి కదా మనందరం, పుట్టిన తర్వాత ఇల్లు కడతారా, పుట్టకముందే ఇల్లు కట్టి ఉంచుకుంటే పుట్టిన తర్వాత హాయిగా ఉంటుంది ఆనందంగా. ఆయన ప్లాన్ వేరు, మన ప్లాన్ సరిగ్గా ఉండవు. సరే, అందుకని ఏం చేశారు ఇప్పుడు, లోకపాలాన్ను సృజా ఇది సహ ఈక్షత. ఆ పరమాత్మ, ఆ భగవంతుడు, మాయాసహితం బ్రహ్మ భగవాన్ అని అర్థం. సహ అని ఉన్నది చూడండి మొదట. సహ అంటే ఎవరు, సహ కహ ఎవరు అంటే ఆ భగవంతుడు. భగవంతుడు అంటే ఎవరండి అన్నాడు. మాయా సహితం ఆత్మ లేక చైతన్యం బ్రహ్మ ఈశ్వరుడు అని పేరు. సహ పరమాత్మ, పరమాత్మ స్వభావం ఏమిటి, మాయా సహితం బ్రహ్మ. మాయాని పరిణామి ఉపాదానంగా చేసుకొని ఆయన సంకల్పమే నిమిత్త కారణంగా ఉండి ఆయన మారకుండా వివర్త కారణంగా ఉంటూ మాయ అలా కనపడుతుంది, కనపడేటట్లు చేస్తాడు. ఏమిటండి అంతా మాయగా ఉంది అంటాడు. మాయ కాకేమిటి, తల్లి గర్భంలో రేతస్ రూపంలో ప్రవేశించి బీజంగా మారి ఆ తల్లి మన లోపల గర్భంలో కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు అన్నీ ఇవన్నీ మాయ కదండి, ఎట్లా ఏర్పడుతున్నాయి. అందుకే దాని పేరు మావి అన్నారు, మావిలో ఉండేది మాయ. మాయ కాకపోతే ఏమిటి, కాళ్ళు చేతులు ఆడిస్తూనే ఉంటాడు, బయటకు వస్తాడు, పెద్దవాడు అయిపోతాడు, హీరో అయిపోతాడు, ఎంత మాయగా ఉంది ఇదంతా అన్నాడు. కనుక ఈ మాయా సహితం బ్రహ్మ సహా పరమాత్మ ఈక్షత, లోకాలను ఈక్షత ముందు సంకల్పించాడు చేశాడు. ఇప్పుడు లోకాలు అయిన కానీ వీడిని రక్షించడానికి పాలకులు కావాలని చెప్పి లోకపాలాన్ను సృజా ఇది సృజై, అక్కడ సృజ అంటే సృజై, నేను సృష్టించదనుగాక అని మనసులో అనుకున్నాడు అంతే. ఆలోచన వస్తేనే చాలా ఆయనకి జరిగిపోతాయి. సహా అభ్యహ ఏవ పురుషం సముద్ధృత్య, ఈ పరమాత్ముడు ఏం చేశాడు, ఆ నీటి నుంచి, అభ్యహ అంటే నీటి నుంచి, మనం ఎట్లాగైతే మజ్జిగ నుంచి వెన్నముద్ద తీస్తామో, వెన్నముద్ద తీస్తామని చూసారా, చేసి ఇట్లా 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 అంటాం బంతిలాగా. పరమాత్ముడు ఏం చేశాట, ఆ యొక్క నీటి నుంచి, అభ్యహ అంటే జలం, అంతా జలమయం కదా, ఈ లోకాలంతే కూడా ఆపహ అభ్యహ లోకం అన్నాం కదా, జలంలో నుంచి అలా బయటికి తీశాడట. అభ్యహ పురుషం, పురుషం అంటే విరాట్ పురుషుడు, విశ్వమూర్తి. విశ్వమూర్తిని అంటే స్థూల ప్రపంచాన్ని సృష్టించాడు విరాట్ పురుష. విరాడో అధి పురుష, పురుష సూక్తంలో వస్తుంది. మొదటిగా విరాట్ పురుషుణ్ణి సృష్టించాడు, బ్రహ్మాజీ అంటాం మనం, నాలుగు తలకాయలు నాలుగు తలలున్న బ్రహ్మని సృష్టించాడు విరాట్ పురుషుడు. ఆయన్ని సృష్టించాడు విరాట్ శరీరం. పురాణాల్లో అయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటారు. అఖిలాండ కోటి, ఈ విశ్వమే శరీరంగా ఉన్నటువంటి ఒక రూపాన్ని సృష్టించాడు ఆయన, కల్పన చేసుకున్నాడు అంతే. విశ్వమే శరీరంగా విరాట్ శరీరాన్ని సృష్టించాడు. సముద్ధృత్య అన్నాడు, పైకి లేపినట్లే అందులో సముద్ధృత్య, మన వెన్నపూస పైకి తీసినట్టు తీసేట ఆయన చూడండి, సముద్ధృత్య అమూర్ఛయత్ అన్నాడు. అమూర్ఛయత్ అంటే ఐదు పంచభూతాలను కలిపి ముద్ద చేశాడు అనమాట, కలిపేశాడు. అమూర్ఛయత్ అంటే ఏమిటి, మట్టిని బాగా మర్దనం చేసినట్టుగా చెప్పాను కదా, చపాతీ పిండి మర్దనం చేసినట్లు ఐదు భూతాలను మర్దనం చేసి అంటే కలిపేసి పంచీకరణం చేసి అమూర్ఛయత్ అన్నాడు. అమూర్ఛయత్ అంటే మూర్చిపోవడం కాదు, అలా ఐదు భూతాలను కలిపి ఆ యొక్క విరాట్ శరీరాన్ని పైకి తీసుకొచ్చాడు. అందుకనే మన శరీరంలో కూడా నీరు ఎక్కువ ఉంటుంది చూసారా, నీటి భాగం ఎక్కువ, ఎందుకంటే నీళ్ళలో నుంచి కదా వచ్చాడు విరాట్ పురుషుడు, ఆయన నుంచే కదా మనం వచ్చాం. అందుకని మన బరువు అంతా వెయిట్ అంతా మనది కాదు, నీళ్ళ బరువు అదంతా కూడా. ఇది తర్వాత మంత్రం చదువుతాం, నాలుగవ మంత్రం. ఇక్కడ కూడా ఒక కరెక్షన్ ఉంది, 18వ పేజీలో చివరిలో రేతే అనుంది, చివరి పదంలో చూడండి, శిష్ణాద్రేతే అనుంది, ఇక్కడ రేతో అని ఉండాలి. రేతో ఆపహ అనే పదం ఎందుకు వచ్చింది, ఆపహ అంటే నీరు, నీటికి జలం అని పేరు, జలానికి ఆపహ అని ఎందుకు వచ్చిందంటే ఆప్నోతి సర్వం ఇది ఆపహ. వర్షం వచ్చినప్పుడు మొన్న చూసారా చంబరపాకం, నీళ్లు వచ్చి వ్యాపించినాయి కదా మొత్తం, నీళ్లు వ్యాపించడం వల్ల జలం ఎప్పుడు వ్యాపిస్తుందండి, ఒకచోట ఉండదు, అది దోమ దొరికితే చాలు వెళ్ళిపోతుంది అది. ఆప్నోతి ఇది ఆపహ అన్నారు, వ్యాపించే స్వభావం కలిగినటువంటిది జలం కనుక దానికి ఆపహ అని పేరు. అప్ ఆపహ ఒకటే పేరు కనుక ఎక్కువ ప్రదేశం వ్యాపించినటువంటిది ఆపహ. ఈ మూడవ మంత్రంలో ఇప్పుడు మూడవ మంత్రంలో కొన్ని విషయాలు మనం చూడాలి, అది చెప్పిన తర్వాత దీనికి వెళతాం. కనెక్షన్ చెప్తున్నాను ముందే, నాలుగవ మంత్రంలో ఏం చెప్పబోతున్నారని. సరే చదువుతాం, చదివిన తర్వాత చెప్తాను. తమభ్యతపత్ తస్యాభి తప్తస్య ముఖం నిరభిద్యత యథాండం ముఖాత్ వాక్ వాచోగ్నిహి నాసికే నిరభిద్యేతాం నాసికాభ్యాం ప్రాణః ప్రాణాద్వాయుః అక్షిణీ నిరభిద్యేతాం అక్షిభ్యాం చక్షుః చక్షుష ఆదిత్యః కర్ణౌ నిరభిద్యేతాం కర్ణాభ్యాం శ్రోత్రం శ్రోత్రాదిశః త్వం నిరభిద్యత త్వచో లోమాని లోమభ్యః ఓషధి వనస్పతయః హృదయం నిరభిద్యత హృదయాన్ మనః మనసశ్చంద్రమా నాభిరభిద్యత నాభిర్నిరభిద్యత నాభ్యాం అపానః అపానాస్ మృత్యుః శిష్ణం నిరభిద్యత శిష్ణాద్రేతః రేతసః ఆపః. ఇప్పుడు ఈ లోకాలను సృష్టి, లోక పాలకుల సృష్టి అంటే ఏమిటి, ఎవరి కోసం అనేది త్రికోణం, మూడు కోణాలు చూడాలి మనం, అధ్యాత్మం అధిదైవం అధిభౌతికం, అధ్యాత్మం అధిదైవం అధిభౌతికం, ట్రయాంగిల్ త్రికోణం. ఈ త్రికోణం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం చూస్తే, మొదట అధ్యాత్మం అంతా సమష్టిగానేనండి. ఇప్పుడు ఇంకా వ్యష్టి రాలేదు, మనిషి వ్యక్తి శరీరం రాలే, ఇంకా సమష్టిగానే విరాట్ పురుషుడు వచ్చాడు. ఇంకా ఆయన ఒక్కడే వచ్చాడు, ఇంకా మనంతా పుట్టలేదు. ఆ విరాట్ పురుషుడు వచ్చిన తర్వాత ఆయన సమష్టి కదా. ఏ విరాట్ పురుషుడు? ప్రథమ పాద, ప్రథమ పాదంలో సమష్టిలో విరాట్, వ్యష్టి విశ్వ. విరాట్ నుంచి విశ్వ రావాలి, ఇంకా విశ్వ రాలేదు. మనం పుట్టక ముందు గురించి మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు చూడండి. మనకు పుట్టుక గురించి మనకి తెలుస్తున్నది, ఉపనిషత్తు చెప్తేనే తెలుస్తుంది మనం ఎట్లా పుట్టామని. చూడండి ఇప్పుడు విరాట్ పురుషుడు ఈ అధ్యాత్మం రావడానికి ముందు సమష్టిగా శరీరం ఉన్నది. అధ్యాత్మం సమష్టి, అధ్యాత్మ శరీరం నెంబర్ వన్. మూడుగా ఇట్లా ట్రయాంగిల్ వేసుకోండి, కోణాలు. ట్రయాంగిల్ తెలుసు కదా, అది వేసుకొని ఒక కోణం దగ్గర అధ్యాత్మం సమష్టి, అధ్యాత్మ శరీరం విరాట్ పురుష. ఆ అధ్యాత్మ పురుషుడికి ఏముంటాయి, వ్యష్టి పురుషుడికి ఏముంటాయో ఆయనకు అవే ఉంటాయి కదా. ఆయనకి కళ్ళు, ముక్కు, చెవులు, మనస్సు, బుద్ధి అన్నీ ఉంటాయి సమష్టిగా. సమష్టి బుద్ధి, సమష్టి మనస్సు, సమష్టి కళ్ళు, సమష్టిగా అన్నీ ఒక చోట ఉన్నాయన్నమాట. సముద్రంలాగా అనుకోండి, సముద్రం నుంచి బక్కెట్ బక్కెట్ నీళ్లు తీసుకొస్తే ఎట్లా ఉంటుంది? సమష్టి సముద్రం. సమష్టి వ్యష్టి అంటే మీకు అర్థం కావాలంటే సముద్రం సమష్టి, అదే నీళ్లు బక్కెట్ బక్కెట్లో పెడితే వ్యష్టి. ఈ బక్కెట్లో ఉన్నది నీరే, సముద్రం ఉన్నది నీరే. మనంతా బక్కెట్ల లాంటి వాళ్ళం, ఈ శరీరము, మనసు, కళ్ళు, ముక్కులు ఇవన్నీ బక్కెట్ల నీరు లాంటి వాళ్ళం. ఆ విరాట్ పురుషుడు సముద్రం లాంటి వాడు. అర్థమైందా? అలా అనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మనం సమష్టి గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ సమష్టి శరీరం అధ్యాత్మం. రెండవ కోణంలో ఏం రాసుకోవాలంటే దేవత. దేవత అది దైవం, అది దైవం. మూడవ కోణంలో అది భౌతికం, విషయాలు అనుభవించడానికి విషయాలు ఉండాలి కదా. కళ్ళు, ముక్కు, కాళ్ళు, చెవులు ఉన్నాయి, వినే శబ్దం లేకపోతే, తినేవి లేకపోతే, వాసన చూడటానికి లేకపోతే ముక్కు ఏం చేసుకోను, కళ్ళు ఏం చేసుకోను, ఇవన్నీ ఏం చేసుకుంటామండి? కనుక ఆ వస్తువులు ఉంటేనే కదా ఉపయోగం, లేకపోతే ఏం ఉపయోగం ఉంటుంది? కనుక అది అది భౌతికం అన్నారు. కనుక అధ్యాత్మ సమష్టి అధ్యాత్మం, సమష్టి దైవికం అండ్ సమష్టి భౌతికం, ఈ మూడు ఉన్నాయి. వాటిలో నుంచి వ్యష్టి రాబోతున్నది. తర్వాత రావడానికి ముందు సంసారం మొదలవుతుంది. ఇక్కడ ఇక్కడే సంసారం మొదలవుతుంది. ఎట్లా మొదలవుతుంది ముందు మనం తెలుసుకోవాలి, ఏమేమి వచ్చినాయి అనేది. ఈ ఐదు తెలుసుకున్న తర్వాత, మూడు కోణాలు తెలుసుకున్న తర్వాత ఏమేమిటి ఇవన్నీ అంటే, అధ్యాత్మంలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇన్పుట్స్, అవుట్పుట్స్ అన్నమాట. తెలుసుకోవడానికి జ్ఞానేంద్రియాలు ఉండాలి కదా, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. తర్వాత కర్మేంద్రియాలు చేయడానికి, పని చేయడానికి కాళ్ళు చేతులు కావాలి కదా, కర్మ ఇంద్రియాలు. మనస్సు, బుద్ధి, ఈ ఇంద్రియాలు వాటంతట అవి పనిచేయవు, వాటికి ఏమి తెలియదు, వాటి వెనకాల మనస్సు ఉండాలి. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, అంతఃకరణం ఉంటుంది. ఇదంతా కలిపి అధ్యాత్మం సమష్టి. సమష్టి మనస్సులో నుంచి ఈ వ్యష్టి మనసు వచ్చిందండి, సమష్టి చక్షువులో నుంచి ఈ చక్షు వచ్చింది. కనుక సమష్టి గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో 90 ఏళ్ళు ఆయన ఉంటాడు, ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆయన తర్వాత ఆయన కొడుకు, 4 జనరేషన్లు ఉంటారు. ఇంట్లో 90 ఏళ్ళు ఆయన కనుక ఉంటే ఆయన జనరేషన్ జనరేషన్లు ఉంటారు కదా. ఆ ముదిమనోడు ఉంటాడు చూసాడు, వాడు వ్యష్టి, ఈయన సమష్టి. ఎందుకంటే ఈయన కొడుకే, ఆయన కొడుకే, ఆయన కొడుకే. ఇప్పుడు వీళ్ళందరూ ఈయనకు సంబంధించిన వాళ్ళ కాదా? ఇప్పుడు ఆ ముత్తాత గారి గురించి చదువుతున్నాం మనం. అందుకే విరాట్ పురుషుడిని ఏమంటారు తెలుసా? ముత్తాత అంటారు. ఆయన ముత్తాతట. ముత్తాత అంటే తెలుసా? తాత, తాతకు తాత, ముత్తాత అన్నారు. అందుకని బ్రహ్మాది చతుర్ముఖ బ్రహ్మ ముత్తాత, తాతకి తాత, ముత్తాత. అట్లా అనుకుందాం ఉదాహరణ, మనకు అర్థం కావాలి కదా. మరి ఏం చేస్తాం, లేకపోతే మనకు అర్థమైన భాషలో మనం చెప్పుకోవాలి. మనకు తాత అంటే అర్థమవుతుంది, ముత్తాత అంటే అర్థమవుతుంది. ఈ బ్రహ్మ ఎక్కడో సమష్టి భౌతికం అంటే ఎవరికి అర్థమవుతుంది? అందుకని మనకు అర్థమైన భాషలో అర్థం చేసుకుంటూ అది తెలుసుకోవాలి. అది అది దైవం. ఇక్కడ ఈ లోకపాలకులను సృష్టించడానికి ఒక్కొక్క దేవత, ఈ దేవతను సృష్టించాలి, అందుకని అది దైవం అన్నాం. ఈ విషయాలన్నీ కూడా అది భౌతికం. ఇవి అనుభవించడానికి కళ్ళు ముక్కు చెవులు అధ్యాత్మం, అధ్యాత్మం కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా అనుభవించడానికి కళ్ళు చూడటానికి రూపం కావాలి కదండి. ఇప్పుడు ఈ పుష్పం ఉంది, ఈ పుష్పం లేకపోతే నా కళ్ళు ఉండి ఒకటే లేదా ఒకటే. ఈ పుష్పాన్ని రంగు తెలుసుకోవాలంటే కళ్ళు ఉండాలి. కళ్ళు ఉన్నాయి అంటే ఒక వస్తువు ఉండాలి చూడటానికి, చెవులు ఉన్నాయి, చెవులు వినడానికి ఒక శబ్దం ఉండాలి కదా. శబ్దం ఉండి ప్రయోజనం లేదు చెవులు లేకపోతే, చెవులుండి ప్రయోజనం లేదు శబ్దం లేకపోతే, నాలుక ఉండి ప్రయోజనం లేదు రుచి లేకపోతే, రుచి ఉండి ప్రయోజనం లేదు నాలుక లేకపోతే, అవునా? వాటికి వాటికి సంబంధం. నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు, నీవు లేక నేను, నేను నేను లేక నీవు లేవనే పాట ఉంది కదా, అట్లన్నమాట. కనుక అధ్యాత్మం అది భౌతికం, ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటాయి. ఈ అధ్యాత్మం అధిభౌతికాన్ని అనుగ్రహించాలంటే, అనుగ్రహించాలంటే మనం దేవతలను పూజించాలి. అధిష్టాన దేవతలు ఉన్నారు ఒక్కొక్కళ్ళకి. ఈ కంటికి ముక్కుకి వీళ్ళందరికీ దేవతను పెట్టాడు అధిష్టానంగా. ఆయనకి దేవతలను పూజిస్తే వాళ్ళు మనల్ని రక్షిస్తారు. మనకు దక్షిణ ఇవ్వాలండి ఆయనకి అంటుంటారు చూసారా, ఆయనకి ఏమైనా ఇచ్చారా అసలు, లేకపోతే చేయరు పని అంటారు. అట్లా ఈ దేవతకు కనుక మనం ఏమి ఇవ్వకపోతే, దక్షిణ ఎక్స్ట్రా మనీ ఇవ్వకపోతే, పూజ చేయకపోతే, అర్చన చేయకపోతే, ఆయనకి నైవేద్యం పెట్టకపోతే, ఆయన ఉన్న చోటు ఉంటుంది కదా ఇక్కడ కళ్ళు ముక్కు చెవులు కూర్చొని ఉన్నాడు ఒక్కొక్క దేవత, వాళ్ళందరూ ఏం చేస్తాడు, వీటిలా పనుందా నేను వీడి పని చేయకుండా చేస్తానంటాడు. అందుకని అది దైవం ఉండాలి. చూసారా, దాన్ని రక్షిస్తూ మనల్ని అనుగ్రహించే దేవత ఉన్నప్పుడు మనం ఆ దేవతనికి కొంచెం పాసిఫై చేస్తూ ఉండాలి. ఐస్ పెట్టు, ఐస్ ఐస్ వెక్కారు అంటారు చూసారా, కొంచెం ఐస్ చేస్తూ ఉండాలి వాళ్ళని. చేస్తే దేవతలు కూడా ఆనందంగా ఆహా బాగా పనిచేయి, బాగా చూడు, బాగా విను, బాగా తిను, బాగా చూసుకో అంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళు స్ట్రైక్ చేసేస్తారు, వాళ్ళ గురించి పట్టించుకోకపోతే. ఇప్పుడు ఈ త్రికోణంలో అది దైవం, అది భౌతికం, అధ్యాత్మం. ఇది విషయం, అది మనస్సు బుద్ధి శరీరం సూక్ష్మ శరీరం. తర్వాత ఇక్కడ దేవతలు రక్షించేవాళ్ళు. ఈ మూడు ఉన్నాయండి కోణాల్లో, దాని గురించి చెప్తున్నారు ఇప్పుడు ఇందులో. కనుక అది భౌతికం, సమష్టి దేవత అనుగ్రహించాలి. ఆ దేవతలు ఏం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు వచ్చి కూర్చుంటారు అన్నమాట ఇక్కడ సమష్టి దేవతలే. తర్వాత దీన్నే మనం ఇంగ్లీష్లో కాస్మాస్ అంటారు. కాస్మాస్ అంటే ఏమిటి? విశ్వం, కాస్మిక్ ఫామ్ అంటారు, విశ్వమూర్తి. విశ్వమే మూర్తిగా కలిగి ఉన్నవాడెవడో ఆయనే విశ్వమూర్తి. ఈ విశ్వమూర్తి ఎట్లా వచ్చాడంటే, ఆ ఆత్మ మాయాసహితం బ్రహ్మ పరమేశ్వరుడు అలా అనుకున్నాడట. అందుకని ఆ విష్ణుమూర్తి శేషతల్పశాయి ఎలా పడుకొని ఇట్లా చూస్తుంటాడు ఆయన్ని. ఎవరిని ఎవరిని చూస్తున్నాడు ఆయన? ఆయన నాభిలో నుంచి తామర పుష్పం వచ్చింది, తామర పుష్పంలో ఆయన కూర్చున్నాడు. ఈయన ఇలా చూస్తాడు, సృష్టి చేస్తున్నావా? ముందు ఈయన ఆయన్ని సృష్టించాడు. ఆయన్ని సృష్టించగానే ఆయన అంటాడు, ఇంకా నేను నిద్రపోతాను, నువ్వు చూసుకో అన్నాడు. నువ్వు చూసుకో, అప్పుడప్పుడు పిలు ఏదైనా అవసరమైతే. ఈయన శేషతల్పశాయి, అది ఆ పిక్చరైజేషన్ చూసారా. ఆ విష్ణువు, ఆ విష్ణువే పరమాత్మ మాయా సహితం బ్రహ్మ ఈశ్వర. ఆయన మనసులో సంకల్పించాడు, తదైక్షత చూపించాడు. పిక్చరైజేషన్ చూడండి. ఈ తదైక్షత అన్నదే అక్కడ ఎట్లా చేశారు, పద్మనాభస్వామి పడుకొని అలా చూస్తున్నాడు. ఐక్షత, వీడికి ఐక్షత అంటే అర్థం కాదు కదా అని చెప్పి కళ్ళేసి ఆయనకి అప్పుడే బ్రహ్మను చూస్తున్నట్టు ఆ విరాట్ శరీరం. ఆ విరాట్ శరీరం ఇంకా ఏం చెప్తారో తెలుసా, ఈ చూడడం అనేది సంకల్పించడం అనేది పురాణాల్లో చెప్తారు. ఏమిటో తెలుసా, పక్షి తన గుడ్డును, గుడ్లు పెడుతుంది కదా పక్షి, పక్షి గుడ్లు పెట్టి ఏం చేస్తుంది తెలుసా, పొదుగుతుంది, హ్యాచింగ్ అంటారు. పొదగడానికి ఏం చేస్తుంది, అవి కూర్చుంటుంది. కూర్చొని బాగా వేడెక్కిన తర్వాత దిగుతుంది అది. దిగంగానే ఏమవుతుంది, గుడ్డు డ్రంగన పగులుతుంది. పగిలి ఏమొస్తుంది తెలుసా, వస్తుంది పక్షి వస్తుంది. ఏ పక్షి పొదుగుతుంది, ఆ పక్షి వస్తుంది బయటకి. ఐక్షత అంటే అదిట. చూడండి, ఆ విరాట్ పురుషుణ్ణి ఈ పక్షి లాంటి అండం అన్నమాట, అండం బ్రహ్మాండం అంటారు చూసారా, ఆ విరాట్ పురుషుడు బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండమైనటువంటి అండం అది, దాన్ని ఈ పరమేశ్వరుడు పొదిగినట్లుగా అన్నమాట. పొదిగేటప్పటికి ఏమవుతుంది, అది ఇట్లా తెరుచుకుంటుంది. తెరుచుకొని ఏమొచ్చిందిట, ముఖం వచ్చింది. ముఖం వచ్చిందిట మొదట. ముఖం రాగానే ముఖంలో ఏముంటాయండి, కళ్ళు ముక్కు చెవులు అన్నీ ఉంటాయి. ఈ విరాట్ పురుషుడికి ముద్దలాగా వచ్చింది కదా ఇందాక పైనుంచి, రాగానే ముద్దలాగా ఉంటే ఏం ప్రయోజనం రా, నీకు కళ్ళు ముక్కు చెవులు కావాలి కదా అని చెప్పి ఆ యొక్క పొదిగినట్లుగా అన్నమాట, పొదిగినట్లుగా ఓకే సంకల్పించుకున్నాడు. అందులో నుంచి ఆ విరాట్ పురుషుడికి ముఖం కళ్ళు అన్నీ వచ్చినాయట. వచ్చేటప్పటికి ఇప్పుడు చాలా బాగున్నావు నువ్వు, గుండ్రంగా ఉంటాయి, బంగారం ముద్దున్నదండి, ఏం బాగుంటుంది అది, దానికి చక్కగా షేప్తో చేస్తూ డిజైన్ చేస్తే ఆహా ఎంత బాగుంది అంటాం కదా. అట్లాగే ఈ విరాట్ పురుషుడు ముద్దగా గుండ్రాయి కూర్చుంటే ఏం ప్రయోజనం, పంచభూతాలన్నీ తీసుకొచ్చి గుండ్రాయిలా కూర్చోబెట్టాడు. అప్పుడు ఆ పరమాత్ముడు ఏం చేశాడు, వీడు సృష్టి చేయాలంటే, సృష్టి చేయాలంటే ఈయనకి కళ్ళు ముక్కు చెవులు కావాలి, అందుకని పొదిగినట్లుగా ఆ బ్రహ్మాండం అనేటి అండం అండాండంబులు పిండాండంబులు అంతా రామమయం అంటారు చూసారా. ఆ రాముడే పరమాత్ముడు, ఆయన నుంచే అండం పిండాండములు వచ్చినాయి. ఫస్ట్ ఒక అండం, దాంట్లో నుంచి పిండం, పిండాండములు అంటే అన్ని జీవరాశులు. ఈ విరాట్ పురుషుడు అండంతో పోల్చబడినాడు, ఈ పరమాత్ముడు పొదిగినట్లుగా అదే చూడడం ఐశ్చత అంటే. చూసేటప్పటికి ఆ పరమాత్మ బ్రహ్మదేవుడు అందరినీ సృష్టించాడు, ఆయనకి మాత్రం నాలుగు తలకాయలు పెట్టుకొని మనకు ఒక్కటొకటి ఇచ్చాడు. మంచిదే, ఒక్క తలకాయతోనే మేనేజ్ చేయలేకపోతున్నాం. ఇంకా మనకు నాలుగు ఇస్తే ఆయనతో సమానం అంటాం మనం కదా. అందుకని బ్రహ్మ బ్రహ్మని కొలవాలి కదా, అందుకని మనకు ఒకటే ఇచ్చాడు, లేకపోతే ఆయన్ని కొలవం మనం. నీకు ఏమిటి, నాకు తేడా, నాకు నాలుగు తలకాయలు ఉన్నాయి కదా అంటాం మనం, అవునా. అందుకని ఆయన చెప్పాడు, వీడికి ఒక తలకాయ చాలు అని సృష్టి చేశాడు. అదే ఇక్కడ ఈ యొక్క సమష్టి కళ్ళు ముక్కు చెవులు ఎట్లా వచ్చినాయి చెప్తున్నారు. ఇంకా మనం పుట్టలే, ఇంకా మనం పుట్టలే, మనం పుట్టడానికి ముందు ఆయనకు ఒక ఆకారం ఉండాలి కదా. ఏమండి, మన అమ్మ నాన్నకి కళ్ళు ముక్కు చెవులు ఉంటే మనకు కళ్ళు ముక్కు చెవులు వస్తాయి కదా, వాళ్ళకి కాళ్ళు చేతులు ఇవన్నీ ఉండబట్టే కదా మనకు ఆ ఆకారం వస్తుంది. కోతిలో నుంచి కోతి పిల్ల వస్తుంది, ఆవులో నుంచి ఆవుకు దూడొస్తుంది, మనిషిలో నుంచి మనిషి శరీరం వస్తుంది. ఇప్పుడు అందులో నుంచి అది రావాలంటే దానికి ఆకారం ఉండాలి కదా, ఆ ఆకారం ఉండాలంటే ముందు ఈయన ఆకారాన్ని కలిగి ఉండాలి. ఎవరు, ఈ విశ్వమూర్తి. విశ్వమూర్తికి ముందు ఆకారం ఉండాలి కనుక ఏం చేశాడు, ఆకారాన్ని ఇచ్చాడు. చూడండి, తమ అభ్యతపత్, అబ్బా ఎంత కథ ఉందో చూసారా. ఇవన్నీ ఇప్పుడు ఈ దేవత మొదట ఎవరు పుట్టారు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలు రెండు దేవతలు, దేవతలు తర్వాత విషయ సృష్టి లేక భౌతిక సృష్టి. ఇంద్రియాలు దేవతలే లోకపాలకులు, లోకపాలకులను సృజాయితి అన్నాడు కదా, లోకపాలాన్ను సృజాయితి. లోకపాలాన్ని సృష్టించిన తర్వాత ఈ ఆధ్యాత్మికమైన ఇంద్రియాలని సృష్టించాలి కదా. విషయం అంటే మనసుకు ఒక విషయం ఉండాలి, కళ్ళకు ఒక విషయం ఉండాలి. ఒకే విషయం పెడితే ఎట్లండి కదా, కంటికి ఒక విషయం ఉండాలి, చెవుకు ఒక విషయం ఉండాలి, నాలుకకు ఒక విషయం ఉండాలి, మనసుకు ఒక విషయం ఉండాలి. ఇమోషన్స్ వస్తాయి కదా మనసులో, నన్నెవరు చూసేవాళ్ళు లేరు, నన్నెవరు ప్రేమగా చూసుకుంటే బాగుండు అని అనిపిస్తున్నది మనస్సుకి. అక్కడ చూసేవాడిని ఒకటి చూసాను మళ్ళీ, పాపం ఎంత కష్టపడ్డాడు భగవంతుడు తెలుసా మీకు సృష్టి చేయడానికి. అది చదువుతాం. ఇప్పుడు చూడండి మీనింగ్, ఇవన్నీ కూడా ఇంత కథ చెప్పారు కదండి, ఇదంతా ఏమిటయ్యా అంటే ఏమి లేదు, ప్రకృతి మాయా యొక్క పరిణామమే ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క వికారాలు అని తెలుసుకోవాలి. అది చదువుతాం, అది అర్థం చెప్తాను ఒక్కొక్కటి. తమ్ అభ్యతపత్, తమ్ అభ్యతపత్ అంటే తమ్ అభ్యతపత్, అభ్యతపత్ అంటే తపత్ అంటే తపస్సు చేశాడట, చింతన చేశాడు. సతపో తప్యత, అక్కడ ముండకోపనిషత్తులో తపశ్చీయ మనసా చీయతే బ్రహ్మ అన్నాడు, చూసారా ముండకోపనిషత్తుల. మనసా చీయతే తపస్సే జ్ఞానం, జ్ఞానమయం తపః, ఎస్య జ్ఞానమయం తపః అన్నాడు. ఆయన జ్ఞానమే తపస్సుట, ఆ మనసులో వచ్చే ఆలోచనే. ఆలోచన ఎక్కడొస్తుందండి? మనసులో వస్తుంది. బుద్ధి మనసు ఎక్కడుంది? బుద్ధి అన్నీ ఒకచోట ఉన్నాయి. కనుక ఆలోచనే జ్ఞానం, జ్ఞానమే ఆలోచన. అవి వచ్చేటప్పటికీ అక్కడి నుంచే మనిషికి అన్నీ మొదలవుతాయి. అందుకని ఇక్కడ అభ్యతపత్ అని అన్నారు. చింతన చేశాడట ఎవరిని గురించి? ఆయన గురించి. ఎవరు ఆయన? ముద్దగా వచ్చాడు చూసారా విశ్వమూర్తి. ఆయన గురించి చింతన చేశాడట. చింతన చేయగానే తస్య ఆయన, ఆయన యొక్క అభితప్తస్య, ఆ చింతన చేసినప్పుడు ఆయన గురించి చింతన చేయడం అంటే ఇక్కడ అర్థమైందా? అభితప్తస్య అంటే పొదిగాడు అని అర్థం. పొదిగాడు. ఆ చూడండి, ఆ తల్లి పక్షి ఆ గుడ్డు మీద కూర్చోవాలని కదా, దానికి ఎంత జ్ఞానమో చూడండి. గుడ్డు పెడితే గుడ్డు మీద కూర్చోవాలని దానికి ఎట్లా తెలుసు అసలు? ఏం పిహెచ్డి చదువుకుంది అది పోయి? ఏం చదువుకోలేదు కదా. అది విషయం చూడండి, సృష్టిలో జ్ఞానం అనేది ఎట్లా ఉన్నదో మనం ఎప్పుడు ఆలోచించాలి. మనకేదో పెద్ద జ్ఞానం ఉందనుకుంటాం, ఎంత చక్కగా పొదుగుతుందో చూడండి అది ఆ పిల్లల్ని, ఎంత రక్షిస్తుంది కూడా. అభ్యతపత అంటే ఆ చింతన చేసినప్పుడు ఏమైంది, ముఖం నిరభిద్యత, ముఖం వచ్చింది అంటే గుడ్డు పగిలి వచ్చినట్లుగానే ముఖం నిరభిద్యత, బ్రేకింగ్ అన్నమాట. ఈ అండం విశ్వమూర్తి అనే అండంలో నుంచి ఈ ముఖం వచ్చిందట. ముఖం నిరభిద్యత, నిరభిద్యత అంటే విచ్చుకోవడం. గుడ్డు కూడా విచ్చుకుంటుంది కదా ఇట్లా, అట్లా విచ్చుకున్నదట. విచ్చుకోగానే ఏం కనపడిందంటే ముఖం కనపడిందిట. ముఖం రాగానే యథ అండం ముఖాత్, ఎట్లాగైతే అండం అంటే గుడ్డు, గుడ్డు విచ్చుకోగానే ఏమిటండి కనపడుతుంది? ముఖం కనపడుతుంది. ఎవరి ముఖం? ఎవరి గుడ్డో దాని ముఖం కనపడుతుంది, ఏ పక్షియో దాని యొక్క ముఖం కనపడుతుంది. ఇక్కడ విరాట్ పురుషుడు కదా, విశ్వమూర్తి బ్రహ్మదేవుడు కదా, ఆయన ముఖం వచ్చింది మొదట. ఇప్పుడు ముఖం ఎలా వచ్చింది సరే, చింతన చేయగానే ఆ ముఖం ఆయనకు వచ్చేసింది అన్నాడు. ముఖం నిరభిద్యత, ముఖం నుంచి ఏమొచ్చింది? రాగానే ఏమవుతుంది అది అంటుంది, అది అరుస్తుంది పక్షి. ఆ గుడ్డు పగిలి రాగానే తెరుచుకోగానే ముఖం బయటికి రాగానే ఏం చేస్తుంది తెలుసా? తల్లి గర్భంలో ఉంచి శిశువు బయటికి రాగానే ఏం చేస్తుంది మీరే చెప్పాలి, ఏడుస్తుంది. వాక్ నిరభిద్యత, వాక్ వచ్చేసింది బయటికి, అంటే అరవడం మొదలు పెడుతుంది అనమాట. మనం పుట్టలే ఇంకా, ఆయనే ముందు, ఆయనకుంటే కదా మనకు వస్తుంది తర్వాత. అది వాక్ నిరభిద్యత. ఆ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది? వాక్ వాచో అగ్ని, అగ్ని దేవత. ఇక్కడ చూడండి, వాక్ అనేది ఇంద్రియం, అగ్ని అనేది దేవత. ట్రయాంగిల్లో మీరు ఒక్కొక్క పాయింట్ రాసుకోవాలి. వాక్ అనేది ఇంద్రియం, అగ్ని అనేది వాక్ దేవత, వాక్కు అధిష్టాన దేవత, వాక్కుకి అధిష్టాన దేవత. తర్వాత నాసికే నిరభిద్యేతాం, నాసికే అంటే రెండు పుట రంధ్రాలు, ముక్కు పుటలు. నాసికే అంటే ద్వివచనం, నాసికే అంటే ఏమిటి, కే నాసిక అనొచ్చు కదన్నారు. నాసికే అంటే రెండు ముక్కు, ఒకటే ముక్కు రంధ్రాలు రెండురా, రెండు. నిరభిద్యేత, రెండు ముక్కు పుటాలు వచ్చినాయట. ఇవి రాగానే నాసికాభ్యాం ప్రాణ, ఈ నాసిక యొక్క లోని చేయమంటే ప్రాణదేవతలు వచ్చినాయి, ప్రాణదేవత. ఈ ప్రాణం అనేది ఘ్రాణ ఇంద్రియం అని అర్థం. ఇక్కడ ప్రాణం అంటే ఇంద్రియం, ప్రాణం అంటే ఇక్కడ ఇంద్రియం, ఘ్రాణ ఇంద్రియం. ముక్కు వచ్చిందండి, గోళకం వచ్చింది. గోళకంలో ఇంద్రియం ఉండాలి కదా. వాక్ అనేది ముఖం, నోరు వచ్చింది. నోరులో నుంచి వాగింద్రియం, వాగింద్రియానికి దేవత అగ్ని. అదేవిధంగా ముక్కు రంధ్రాలు, ఇది ముక్కు వచ్చింది, ముక్కు రాగానే ముక్కులు ఇంద్రియం ఉండాలి. ఇంద్రియం అనేది ప్రాణం ఇక్కడ. అప్పుడు దానికి దేవత ఉండాలి, వాయు. వాయు దేవత, అందుకే ముక్కులో నుంచి గాలి పోతూ వస్తూ ఉంటుంది. ఆయన స్ట్రైక్ చేశాడంటే కష్టం. ప్రాణాద్వాయు, ప్రాణాద్వాయు అంటే ఘ్రాణం ఇంద్రియం నుంచి వాయుదేవత వచ్చిందట. తర్వాత ఇంకోటి అండి, అక్షిణి, రెండు కళ్ళు. అక్షిణి అంటే ఈ రెండు కళ్ళు, గోళకాలన్నమాట. ఈ భౌతికమైనటువంటి గోళకాలు. ఈ గోళకాల్లో ఈ చూసే శక్తి చక్షుః, అక్షిభ్యాం చక్షుః. ఈ పైన గోళకం రాగానే ఆ గోళకంలో కూర్చోవడానికి ఇంద్రియం వస్తుంది. అది చక్షుః అనేది ఇంద్రియం, చక్షురింద్రియం. చక్షురింద్రియం రావడానికి ముందే గోళకం వచ్చి ఉండాలా లేదా, మీరే చెప్పండి. లేకపోతే ఎక్కడ పోయి కూర్చుంటుంది ఆ చక్షురింద్రియం? అందుకని ఆయన ఇది ముందు తీసుకొచ్చి, అమ్మా నువ్వు ఇందులో పోయి కూర్చో అన్నాడు. ముందు గోళకం వస్తుంది, ఆ గోళకంలో చక్షురింద్రియం పోయి కూర్చుంటుంది. ఆ చక్షురింద్రియం కూర్చోగానే ఇంకొకళ్ళు వస్తారు వెనకాలే, దేవత. దేవత వచ్చి కూర్చుంటేనే ఆయన కళ్ళు కనపడతాయి, లేకపోతే కనపడవు. ఇంద్రియం వచ్చి కూర్చున్నా కూడా దేవత లేకపోతే పనిచేయం. అందుకని ఆ దేవత ఎవరు ఇక్కడంటే ఆదిత్య, సూర్యుడు. సూర్యుడు కూడా వచ్చి కూర్చుంటాడు దేవత. సూర్య దేవత, చక్షురింద్రియం, చక్షుర్ గోళకం. తర్వాత కర్ణౌ నిరభిద్యేతాం, రెండు చెవులు వచ్చినాయి. చెవులు రాగానే రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్నంటే పిల్లలు రావడానికి ముందే మీరు పుస్తకాలు బ్యాగులు కొనిపెట్టినట్లుగానే ఇట్లాగే చెవులు వచ్చినాయి. చెవులు రావడానికి ముందే చెవులు దేనికి, శ్రోత్ర ఇంద్రియం రావడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఇది ఎట్లంటే, ఈవిడ ప్రెగ్నెంట్గా ఉంటుంది, గర్భవతిగా ఉన్నప్పుడే పిల్లవాడు పుట్టిన తర్వాత పొత్తి గుడ్డలు అంటారు చూసారా, అవన్నీ రెడీగా పెట్టుకుంటారు తయారుగా. దేనికి, వాడడానికి. వచ్చిన తర్వాత అప్పుడు రెడీ చేసుకుంటారా, ముందే రెడీ చేసుకుంటారు కదా. అట్లాగే ఇంద్రియం రావడానికి ముందే ఇవి రెడీగా ఉన్నాయి. శ్రోత్ర ఇంద్రియం వచ్చింది, కూర్చున్నది చెవు లోపల. శ్రోత్రం, శ్రోత్రాత్ దిశ. శ్రోత్ర ఇంద్రియం నుంచి ఏమొచ్చింది, ఆ దేవత కూర్చున్నది. ఏ దేవత, దిక్దేవత. దిక్దేవత దాని నుంచి ఏమొచ్చిందంటే త్వగింద్రియం, త్వక్ నిరభిద్యత. ఈ చర్మం అనేది వచ్చిందట. తర్వాత చర్మం త్వచో లోమాని, ఆ ఇంద్రియం ఉంటుంది చూసారా, ఆ చర్మానికి ఈ లోమాని అంటే వెంట్రుకలు. ఆ వెంట్రుకలే ఈ శరీరాన్ని, చర్మాన్ని రక్షించేది నిజంగా. అందరు ఇప్పుడు బ్యూటీ పార్లర్లు పోయి వెంట్రుకలన్నీ తీసేసుకుంటారు, కానీ అది ఆరోగ్యం కాదు అసలు నిజంగా. ఈ శరీరంలో ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేది ఈ వెంట్రుకలే. లోమాని అంటే వెంట్రుకలు. త్వచో లోమాని, లోమాని అంటే ఇంద్రియం అనమాట. ఈ స్పర్శ ఇంద్రియం అని అర్థం. లోమాని అంటే స్పర్శ ఇంద్రియం. అందుకే చూసారా మనకు ఆ వెంట్రుకల మీద తాకితేనే స్పర్శ తెలుస్తుంది. నేను చర్మాన్ని తాకలేదుగా, ఇంకా ఎట్లా తెలిసింది? అదే స్పర్శ ఇంద్రియం అంటే. చర్మాన్ని తాకముందు అట్లా పైనే ఉంటుంది అట్లా ఆ స్పర్శ, ఆ ఇంద్రియం. చర్మం అనేది గోళకం, ఫిజికల్ షెల్, ఫిజికల్ బాడీ అది. దాని మీద లోపల ఇంద్రియం ఉంటుంది, స్పర్శ ఇంద్రియం. దానికి ఓషధిభ్యః వనస్పతయః అంటే ఇక్కడ వాయుః అని అర్థం. ఓషధి వనస్పతి అంటే చెట్లు. ఈ చెట్లు అనేవి చూసారా, ఈ చెట్లు అనేవి వెంట్రుకలు లాంటివిట. ఆ విరాట్ శరీరం మీద ఇవన్నీ కూడా వాయుదేవతే కదా అదంతా కూడా. అందుకని వాయుదేవతకి మరొక పేరు వనస్పతి, ఓషధి. ఇవన్నీ కూడా వచ్చినాయట దేవతలు, అధిష్టాన దేవతలు. తర్వాత హృదయం, హృదయం అంటే గుండె, గోళకం వచ్చింది. హృదయం నిరభిద్యత, నిరభిద్యత అంటే పగిలి వచ్చిందనమాట బయటికి. హృదయాత్ మనః, ఆ హృదయంలో మనస్సు అనే ఇంద్రియం, అంతరింద్రియం వచ్చింది. ఆ మనస్సు ఇంద్రియానికి మళ్ళీ దేవత కావాలి కదా, చంద్రమా. మనసో దేవత చంద్రమా, తత్వబోధ. ఇప్పుడు తత్వబోధ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, ఇక్కడి నుంచి వచ్చింది. మనస దేవత చంద్రమా. తర్వాత నాభి, నాభి అంటే బొడ్డు. ఇక్కడ నాభి నుంచి నాభి నిరభిద్యత బొడ్డు ప్రదేశం రాగానే నాభ్యా అపాన అపానం అనేది విసర్జనేంద్రియం, ఇవన్నీ కర్మేంద్రియాల్లోకి వస్తాయి విసర్జనేంద్రియ, ఇప్పుడు కర్మేంద్రియాలు ఇవి. విసర్జనేంద్రియం రాగానే అపానాత్ మృత్యు, అది మృత్యుదేవత అనమాట, అక్కడ మృత్యుదేవత అధిష్టాన దేవత. తర్వాత శిష్యం జననేంద్రియం అంటే సంతానోత్పత్తి చేయడానికి జననేంద్రియం వచ్చిందట, శిష్యం నిరభిద్యత. ఆ శిష్యంలో ఇంద్రియం ఉండాలి కదా, రేత, రేతస్ అనేది ఇంద్రియం. రేతో దేవ రేతస ఆపహ, జలం అనేది దేవత, రేతస్ అనేది ఇంద్రియం, శిష్యం అనేది భౌతికమైన గోళకం, ఆ గోళకంలో రేతస్ అనేది ఇంద్రియం, ఇంద్రియంలో దేవత ఆపహ. ఇది మొత్తం రెడీగా ఉన్నాయి ఇప్పుడు, అందరు వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేశాడు తెలుసా, వాళ్ళందరికీ ఆకలి దాహమైందట, రాగానే మాకు ఆకలి దాహాన్ని కలిగించాడు దేవుడు, ఇస్తే మాకు శరీరం ఉండాలి కదా, మేము ఎక్కడికి పోయేమి అని చెప్పి అవన్నీ అడుగుతున్నాయట, ఈ ఇంద్రియాలన్నీ అడుగుతుంటే ఒక్కొక్క శరీరాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. ఏ శరీరం ఇచ్చేది, ఏది కావాలి మీకు అనేది తర్వాత శ్లోకంలో మంత్రంలో వస్తుంది. ఇంకా సృష్టి ఇప్పుడే ఆరంభంలో ఉంది, మొదలవుతుంది ఇప్పుడే, అండం పిండం బ్రహ్మాండం రెడీగా ఉంది, తర్వాత శరీరాలు, గుర్రం శరీరమా ఆవు శరీరమా ఏ శరీరం కావాలి, ఇప్పుడు ఆయన విరాట్కి శరీరం ఇవ్వాలి మనం, ఇంకా ఆకారం రాలేదు, అవన్నీ ఇంద్రియాలన్నీ ఇచ్చి కూర్చున్నాయి, ఒక షేపుకి తీసుకురావాలి కదా. శిల్పి చెక్కుతున్నాడండి, ఇంకా ఏ బొమ్మ ఉంటుంది ఇది అని అనుకుంటుంటాం మనం, పూర్తి ఆకారం రాలేదు, ఇంకా ఆకారం రావాలంటే ఏ ఆకారం అయితే మంచిది ఆలోచిద్దాం నెక్స్ట్ వీక్, ఏ ఆకారం బాగుంటుందో చూద్దాం, ముందు ఆకారాన్ని ఇస్తే బాగుంటుంది. తర్వాత పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.